तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। महाभक्ताय नमः। గురు సోదరులు, బాలసుబ్రహ్మణ్య గారు చాలా క్లిష్టమైన విషయాన్ని చాలా సులభమైన శైలిలో చెప్పారు. యస్మాన్నో ద్వితీయ లోక లోకాన్ని ద్వితీయ చేయాలి. ఇది నేను మళ్ళీ విస్తరించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను అమ్మ నాకు ఈ బాధ్యత ఇచ్చినప్పుడు ఈ మాటని ఇంకా సులభ శైలిలో చెప్పారు. తాను ఒవ్వక నొప్పింపక పనులు జరపాలి. ఇది నిజంగా నేను ఇంతవరకు నేను ఎంతో ప్రయత్నించాను. ముందు సంవత్సరాల్లో చాలా క్లిష్టం అనిపించేది. అమ్మి ఇలా చెప్పారే, ఎలాగా ఎవరినో నా చర్యలన్నీ అనుకు కష్టపెడతాను. కానీ ఈ మధ్యకాలంలో ఒక రెండేళ్లుగా మనం ఈ భగవద్గీత సంస్కృత క్లాసెస్ మనం నేర్చుకుంటానో నేను కూడా పాల్గొనడం జరిగింది, జరుగుతోంది. అది ముఖ్యంగా భగవద్గీత శిక్షణా కేంద్రాల్లో పాల్గొనడం వలన నాలో నిజంగా మార్పు తెచ్చింది. అది ఆ మార్పు మీకు చెప్పుకుందామని నేను చెప్తున్నాను. అనుభవపరంగా చెప్తున్నాను. ఎప్పుడో క్లిష్టమైంది, ఇప్పుడు సులభం అవుతుంది అని తెలిసింది. అంటే ఇది కనుక ఇది సాధన కింద తీసుకుంటే అది మనం అనుకున్న గమ్యానికి చేరచ్చు అన్న ఒక ఆత్మవిశ్వాసం కల్పించేస్తుంది. బాబూజీ అంటూ ఉంటారు కదా, ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నవి, ఇప్పుడు మాలాంటి వాడు నాలాంటి వాడే నేనే చెప్పుకుంటాను, లేత వయసులో నేర్చుకోవాల్సింది. ఇవాళ మనం ముక్కుందని చూసాం. లేత వయసులో నేర్చుకోవాల్సిన విషయాలు లేటు వయసులో నేర్చుకుంటున్నాం. ఇది ఎంతవరకు తీసుకోవడం స్వామి అనుగ్రహమే. కానీ భగవంతుడు కృష్ణుడు చెప్పాడు, మీరు చేసే సాధన, బాబూజీ కూడా తన బోధామృతంలో చాలా, మీరు ఇప్పుడు చేస్తున్న సాధన ఒకవేళ మీరు పూర్తి చేయలేకపోతే మీకు మరో జన్మ ఉంటే, అసలు జన్మ ఉండదని చెప్పారు. కానీ ఆయన మీరు మనకు చాలా క్లియర్గా చెప్పారు. కానీ మనం చేయాల్సింది మనం చేయకపోతే ఏం చేస్తారు? చిన్నపిల్లవాడు చెయ్యి పట్టుకుని అమ్మ తీసుకెడుతూ ఉంటుంది, వాడు తప్పించుకుని ఏదో విధంగా లాక్కెళ్ళి రోడ్డు మీద పెడితే అమ్మ కూడా ఏం చేయలేదు. గురుదేవులు కూడా ప్రయత్నిస్తారు, కట్టుకున్నారు కదా. మనం తోసుకుని వెడితే మనం పట్టుకుంటారు, అప్పటికే చేస్తారు. కానీ ఆ కష్టాన్ని తక్కువలో పోనిస్తారు. అలాగే భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, ఈ జన్మలో నువ్వు చేసిన సాధన ఒకవేళ అసంపూర్ణమైతే మీకు మరు జన్మలో ఆ సాధన కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అది కూడా మళ్ళీ నువ్వు చరిత్ర చేరడం మళ్ళీ మొదటి నుంచి ఏబీసీడీ నుంచి మొదలు పెట్టక్కర్లేదు. ఒక ఎమ్మ దగ్గర ఆగితే నెక్స్ట్ నుంచి ఎన్ నుంచి నువ్వు మొదలు పెట్టచ్చు. భగవంతుడి కరుణ అది గీతామహాచరణ తర్వాత వస్తుంది. మన గీత ప్రబోధనలో 18 అధ్యాయాలైన ఒక గంభీరమైన వాతావరణంలో ఒక తన శిష్యుడు తన బాధ్యతను విస్మరించి సడన్గా మారిపోయిన ఆ వాతావరణంలో ఆ ప్రభావం వలన మరి ఏమో తెలియదు అని చెప్పేసి వీడిని మళ్ళీ వెనక్కి రాగాలని ఎక్కడండి కురుక్షేత్ర సంగ్రామం. మామూలుగా ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు ఒకళ్ళు ఎదురుపడ్డప్పుడు ఏదైనా వాగ్యుద్ధం వస్తేనే పెద్ద గొడవలు అయిపోతాయి. అటువంటిది కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షోణీయులు సైన్యం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నప్పుడు మొదలు పెట్టగానే విజిలు వేయగానే ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. అటువంటి వాతావరణంలో ఆయన అర్జునుడికి అంత మహోపదేశం చేశాడు. నాలాంటి వాడికి అది నా ప్రారంభం అనుకోవచ్చు. మన మాతృభాష అయిన సంస్కృతి ఆ సంస్కృతాన్ని మనం మర్చిపోయి అది మనకి రాదు కదా అని చెప్పేసి అది వదిలేసి ఇప్పుడు భగవద్గీత అంతా సంస్కృతమే కదా. అందువల్ల ఈ సంస్కృతం భాష మనకి రాదు కనుక భగవద్గీతంగా వదిలేసామో అనిపిస్తుంది. కానీ భగవద్గీతలో భగవానుడు చెప్పింది వేదసారాన్ని మనకు తెలుసు కదండి. వేదాలన్నింటినీ మనం భరద్వాజ మహామునికే కుదరలేకపోయింది, మనకి ఎక్కడ పడుతుంది అది? అటువంటి ఆ వేదాల సారం మనకు అవదండి. మనకి 108 ముఖ్యమైన ఉపనిషత్తుల ద్వారా తీసుకొచ్చారన్న విషయం మనకు తెలుసు. అవటి కూడా వారి అర్థం లేదు అంటే భగవద్గీత భగవద్గీత స్వామి స్వయంగా చెప్పారు. అది భగవద్వాణి. ఎలా అయితే మనకి వేదాలు భగవద్వాణి, అవి శృతులు అయ్యాయో, ఇది కూడా ఒక శృతి. కానీ ఆ శృతులు కేవలం మహర్షుల నుంచి వచ్చింది. ఇప్పుడు మనకి అవకాశం ఉంది, ఈ యుగంలో ప్రింటింగ్ పుస్తకాలు అన్నీ వచ్చే చదువుకోవచ్చు. కానీ ఇది కూడా మనం పట్టుకోకపోతే ఏమిటి అన్నది ఈ లేటు వయసులో అర్థమయ్యేసరికి సిగ్గు వేస్తుంది. ఆ సిగ్గును పక్కన పెట్టి ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అన్న స్వామి అన్న మాట మనం గుర్తు తెచ్చుకుని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. అది తెలుసుకుంటే అసలు సాంఖ్యయోగంలోనే 18 అధ్యాయాలు అక్కర్లేదేమో అనిపించింది. సాంఖ్యయోగంలోనే భగవంతుడు 3 విషయాలు చెప్పారు. దానికి 72 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. అది ఎంత అంటే నీవు కర్మ చేయి అని చెప్పింది. కర్మ చేయి 1, కర్తృత్వ భావం లేకుండా చేయి, భోక్తృత్వ భావం లేకుండా చేయి. ఇప్పుడు మన గురు సోదరులు కూడా చెప్పింది అదే, కర్తృత్వ భోక్తృత్వ భావం లేకుండా నీ కర్మ చేయి. ఇది కూడా నేను ఈ బాధ్యతలు ఆశ్రమంలో అంటే ఈ పాట తీసుకురావాలి. ఎందుకంటే ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ 5-6 ఏళ్లలో నేను చాలా సతమతం అయిపోయాను. అమ్మ చెప్పారు తానవ్వక నొప్పింపక, ఇప్పుడు ఆయన శ్లోక రూపంగా చెప్పారు. అది అమ్మ ఇంకా సన్నిహితంగా చెప్పారు మనకి, అది అర్థం చేసుకోవచ్చు. కానీ అది ఆచరణలో పెట్టుకోవాలంటే ఎలా ఉంటుంది? ఈ సాంఖ్యయోగంలో ఉన్న ఈ 3 మాటలు పెట్టుకుంటే నువ్వు కర్మ నీకు ఏమి ఇచ్చారో ఆ పని నువ్వు చేసేసి, అది నువ్వు చేస్తున్నావు అని అనుకో. చేశాక ఇది చేస్తే ఏమైనా వస్తుందని, అది మనం చాలామంది భగవద్గీత శ్లోకాలు మనం చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ మనం ఇస్తున్నప్పుడు భగవంతుడు చెప్పింది ఇదేనంటే నీ కర్మ చెయ్యి ఫలితాన్ని ఆశించుకోండి. అది ఆ విధంగా కూడా చెప్పారు. ఇది ఇలా ఇలా చేసుకుంటూ పోతూ ఈ 3 పట్టుకుంటే అక్కడే నీకు పరిపూర్ణత వస్తుంది. ఆ తర్వాత మిగిలిన అధ్యాయాలకు వెళ్ళచ్చు. స్వామి చెప్పారు తర్వాత ఇవన్నీ నేను కేవలం భగవద్గీత క్లాసులు అటెండ్ అవుతున్నాయి. ఎందుకంటే భక్తి యోగంలో ఫస్ట్ మేము భక్తి యోగంతో మొదలుపెట్టాం. భక్తి యోగంలో భగవంతుడి లక్షణాలు 38, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు 38 ఉన్న విషయం అప్పుడే నాకు తెలుసు. 1-2 కాదండి, 38 లక్షణాలు. 38లో మనకి వ్యాకరణ 50కి ఎన్ని మార్కులు వచ్చాయని వేసుకుంటాం కదా, 38కి మనం ఎన్ని ఉన్నాం అన్నది విచారణ చేసుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ గుణత్రయ విభాగం చెప్పారు, త్రిగుణాలు. స్వామి చెప్పారు 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఎలా ఉంటాయని చెప్పింది. ఇవాళ మన రామానుజదాస్ గారు కూడా చెప్పారు. ఇది మనం బాబుజీ బోధామృతంలో కూడా చాలా చేస్తాం. ఆ త్రిగుణాత్మకంలో ఆ 3 గుణాలు ఎలా ఉంటాయి, ఒక గుణం నుంచి ఒక గుణం వెళ్ళడం భగవంతుడు క్లియర్గా చెప్పాడు. తామస గుణం నుంచి రజోగుణానికి ఎదగడానికి చాలా కష్టమని ఆయన స్వయంగా చెప్పారు. కానీ ప్రయత్నం చేస్తే వెళ్ళే అవకాశం ఉంది. రజోగుణం నుంచి నువ్వు సత్వగుణానికి వెళ్ళే గుణం ఉంటుంది, వెళ్ళగచ్చు. అది కూడా నీకు టైం పడుతుంది. సత్వగుణం నుంచి నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంటే ఇవన్నీ మనకి భగవంతుడు చెప్పింది. ఇది ఎందుకంటే పెద్ద విశేషాలు ఏమి పెద్ద పెద్ద కష్టమేం చెప్పలేదండి. తర్వాత ఇప్పుడు మనకి తీసుకొస్తే దైవాసర సంపద విభాగ యోగం అని నెక్స్ట్ తీసుకున్నాం. దైవాసర సంపద విభాగంలో దైవీ గుణాలు మనకి 16 ఉండాలని చెప్పారు. అసురు గుణాలు పక్కన పెట్టండి, దైవీ గుణాలు పెట్టుకుంటే అసురు గుణాలు పక్కకి వెళ్ళిపోతే వెలుతురు వస్తే చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇవి చెప్పారు. ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగ యోగం ఈ మధ్యనే జరిగింది మొన్న. శ్రద్ధ అసలు చదువుకుంటేనే మాకు నాలాంటి కూడా తెలియలేదు. అది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది శ్రద్ధ అనేది ఎలా ఉండాలి. నేను ప్రాక్టికల్గా చూసింది మన రమణ ప్రసాద్ గారిని. శ్రద్ధ అంటే ఇలా ఉండాలి అని, ఆయన నిజంగా శ్రద్ధ ఎలా ఉండాలి అనేది ఈజ్ ది లివింగ్ ఎగ్జాంపుల్ అని. ఆ శ్రద్ధ అంటే అలా చేయాలి. ఆ శ్రద్ధలో కూడా మళ్ళీ ఈ గుణాల ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పారు. అది అంటే ఆ గుణాలు మళ్ళీ ఎలా వస్తాయి, మళ్ళీ ఆహారం నువ్వు తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటాయి గుణాలు రావడానికి. రజోగుణం ఎలా ఉంటుంది, తమోగుణం ఎలా ఉంటుంది, సత్వగుణం ఎలా ఉంటుంది. అంటే ఆయన ఎంతవరకు వెళ్ళారంటే మీరు మార్కెట్కి వెళ్ళి ఏమి కొనుక్కోవాలి అన్న విషయం కూడా శ్రీకృష్ణుడు ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే ఓవరాల్గా మీరు ఇంకా మిగిలిన అధ్యాయులు మేము వెళ్ళలేదు. నేను ఎప్పుడూ అనిపించింది ఎప్పుడైతే మన గుణత్రయ విభాగం తర్వాత ఈ దైవాసర సంపద విభాగంగా ఒక అసలు ముందు భగవద్గీత చూద్దాం, అదే చెప్పాను కదండి, లేటు వయసులో మొదలు పెడితే వచ్చే ప్రాబ్లం ఇది. అప్పుడు నాకు అనిపించింది ఒక మొదటి అధ్యాయం ఎలాగా అర్జున విషాద యోగం, ధృతరాష్ట్రుడు సంజయుడు మాట్లాడుకున్నారు, అందులో దుర్యోధనుడి ఆ తామస గుణం ప్రభావం అంతా అతను మాట్లాడిన మాటలన్నీ గురించి చెప్పుకున్నారు. ఆ తర్వాత అయిపోయాక అర్జునుడు తన అజ్ఞానం అనండి ఏమనండి కృష్ణుడి ముందు చెప్పాడు. ఆయన ఓపిక్గా విన్నాడు. దిస్ ఈస్ ద మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. ఫస్ట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఎవరికైనా చెప్పేది, యు బీ రిసెప్టివ్, డోంట్ బీ టాకటివ్. అర్జునుడు గారు చేసింది ఎక్కువ శ్లోకాలు ఆయన మాట్లాడాడు. ఆయన మొదటి అధ్యాయంలో ఏమీ మాట్లాడలేదు, నెక్స్ట్ నుంచి రిసెప్టివ్గా అతని విషయాలన్నీ. వెన్ ద మేనేజర్ రిసీవ్స్ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్స్, దెన్ హీ కెన్ స్టార్ట్ ది సొల్యూషన్ ఆఫ్ ది సొల్యూషన్స్. దట్ ఈస్ మేనేజ్మెంట్. అదే భగవంతుడు మనకి మేనేజర్. భగవంతుడికి మనం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, కానీ ఆ గుణాలు మనం తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక మనకి అక్కడి నుంచి రెండో అధ్యాయం సాంఖ్య యోగం నుంచి మొదలెట్టారు. ఒక్క కర్తృత్వ భావం, కర్మ చెయ్యి కర్తృత్వ భావం లేకుండా భోక్తృత్వ భావం లేకుండా అని చెప్పడం 72 శ్లోకాలు చెప్పాలండి, చెప్పచ్చు. కానీ ఇది అర్థమవుదేమో, ఇక్కడ భగవంతుడి తాపత్రయం తెలుస్తుంది. తల్లిదండ్రులకి పిల్లాడి మీద ఎంతవరకు ఉంటే కొంతవరకు తాపత్రయపడి తీసుకెడతారు, వాడు వదిలేసి వెళ్ళిపోతే వదిలేస్తాడు. కానీ భగవంతుడు అలా ప్రయత్నించలేదు. 18 అధ్యాయాలు చెప్పాల్సి వస్తుంది. ఈ 18 అధ్యాయాల్లో మెల్లిగా ఒకటి 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 ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ఒక పర్సనాలిటీ మేనేజ్మెంట్ ఉంది. ఇక్కడ భగవద్గీత అనేది కేవలం పర్సనాలిటీ మేనేజ్మెంట్. నువ్వు ఒక పర్సన్గా నువ్వు ఎలా పైకి వెళ్ళాలి. మన వేదాలే చెప్పాయండి, ఋగ్వేదంలో అంటే ఉదయం లేవగానే మొహం ఎలా కడుక్కోవాలి, దంతధావన ఎలా చేసుకోవాలి అనేది ఋగ్వేదంలో చెప్పారండి. అంటే ఇంత డీప్ రూట్స్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. అవన్నీ అర్థమవుదు అన్నది మీరు తీసుకుంటూ వస్తూ వస్తూ ఉంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో స్వామి అని చెప్పారు. ఇది కూడా మనం పట్టించుకోవట్లేదు. సంస్కృత భాష మన భాష, మాతృభాష ఇది. పరులు తీసుకున్నారు ఇందులో ఆనందాన్ని పొందుతున్నారు, మనం మాత్రం పొందలేకపోతున్నాం అని అనిపించింది. మీతో పంచుకోవాలని అనుకున్నది కేవలం, ఇది మాత్రం కేవలం నా అనుభవం పూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎంత సమయం ఉందో తెలియదు, కానీ ఉన్నంతవరకు వీరేంత జుర్రుకోవడం ప్రయత్నించడం. ఇప్పుడు ఈ విషయానికి వస్తాను. భగవంతుడు మనం అనుకున్నాం కదా, ఆయన ఎంత తాపత్రయం కనబడి, ఆయనలో కేవలం ఆయన తాపత్రయమే, వీడికి తెలియాలి, ఏదో విధంగా చెప్పాలి, ఏదో విధంగా చెప్పాలి. అది మన గురుదేవులు కూడా చేస్తున్నారు, మనందరికీ ఇప్పుడు చేయిస్తున్నారు, అన్నీ అవుతున్నాయి మనకి. కానీ అది మనం ఎంత పట్టుకుంటున్నాం అన్నది. నన్ను అడిగితే భగవద్గీతకి చాలా చాలా ఎక్కడో అన్నీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు సారా అని చెప్పారు. బాబూజీ మనకి స్పష్టంగా చెప్పారు, అది కూడా ఇవాళ మాట వచ్చింది, చెప్పింది చెయ్యి, పెట్టింది తిను, చచ్చినట్టు పడుండు. ఈ మూడు పట్టుకుంటే అసలు మీకు చెప్పింది చెయ్యి అనేది గురువాక్యం పాలించాలి అన్న విషయం అంతే. నిన్ననే అనుకున్న గాజులు బత్తాయి విషయం మన గురు సోదరి అరుంధతి గారు చెప్పారు కదా. మహాప్రవాహం గంగానది ప్రవహిస్తున్నప్పుడు గురువు టెస్ట్ కూడా అనలేదు, మీకు జ్ఞానం ఇస్తానని రా అన్నారు. అందులో ఒక అనామకుడే, మన దృష్టిలో అనామకుడే వాడు గాజులు బత్తాయి. వాడు అన్నారు కదా జ్ఞానం ఇస్తానన్నారు కదా, నాకేం లేదు కదా తీసుకుందాం అని చెప్పి టక్కన దుంకేశాడు. గురువు ఆదేశించిన వెంటనే నదిలో దూకాడు కనుక అతనికి అక్కడికక్కడే ఆత్మ సాక్షాత్కారం అందించింది గురుకృప. మన సద్గురునాథుని దివ్య చరిత్రలో పూర్వపీఠికలో మన విజయశ్రీ స్వామి గారు గురుకృప గురించి ఒక 8 అంశాలు రాశారు. అందులో ఇందులో ఇది రెండోది మర్చిపోయినా. అంటే ఎప్పటికప్పుడు చదువుకోకపోతే ఇవన్నీ ఎప్పటికప్పుడు చదువుకోవాల్సిందండి. గురుకృప అన్నది ఏమిటి? దున్నపోత చేత వేదాలు పలికించింది. ఇది ఎవరైనా నమ్ముతారా అండి? జరిగింది. తోటకృతాలతో ఆయన మొత్తం మాట మాట రానివాడు నంగిగా ఉన్నవాడితే తోటకృతాలతో ఆయన రాయించారు అండి తోటకాచార్యుల వచ్చేది. ఇవన్నీ గురుకృప. అది నేను నా మాట వచ్చినప్పుడు ఈ గురువు చెప్పింది ఎంత ముఖ్యమో అన్నది మనం పట్టుకోవాలి. జగద్గురువు చెప్పింది, ఆ జగద్గురువు చెప్పింది మనం పట్టుకునే ముందు మనం స్వయంగా ఏ పాదాలను ఆశ్రయించామో ఆ గురువు చెప్పింది చేస్తే చాలు. పెట్టింది తిను, ఇప్పటికీ ప్రసాదం పెడుతున్నప్పుడు ఉపసంస్తుంది మనకి. ఇవాళ ఉప్మా ఫోన్లే పక్కన పెట్టద్దు, తర్వాత ఏమైనా టమాటో రైస్ అయితే వెనక్కి పెడతాం ఉందండి. ఇవి తగ్గించుకోవడానికే మనం అవసరమే ఉన్నామో అనిపిస్తుంటాం. అది చేస్తే వస్తుందండి. ఇది మాత్రం నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మెల్లిమెల్లిగా పెరుగుతున్నాం, ఎప్పటికి పెరుగుతున్నాం. నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ దట్ విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ రైజ్. నో, ఒక 100 మెట్లు ఎక్కాలంటే మెల్లిగా నడిస్తేనే వస్తాం. కానీ ఆ స్పృహ పెట్టుకుంటే బాగుంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భగవంతుడి తాపత్రయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ భగవంతుడి తాపత్రయం ఏంటంటే, ఇది భగవద్గీతలో నాకు అన్నిటికంటే ఆ గీతా మహాత్యం నాకు చాలా మార్పు తెచ్చింది. ఒక గీతా మహాత్యం అసలు ఏమిటండి? మనం ఎప్పుడు గీతా మహాత్యాన్ని తీసుకుంటే ఒక ఫలశ్రుతిగా తీసుకోవచ్చు. ఆయన ఫలశ్రుతి కూడా తీసుకున్నారండి. ఆ ఫలశ్రుతికి ఆయన ఇంకోటి యాడ్ చేశారు, అది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నార్మల్గా ఏ స్తోత్రం చదువుకున్నా, ఏ వ్రతం చేసుకుంటున్నా, వ్రత కథ అవన్నీ చేస్తున్నప్పుడు ఈ చేయడం వల్ల మీకు ఇది వస్తాయి అది ఫలశ్రుతి కదా. లలితా స్వస్తం చదువుకున్నాక ఫలశ్రుతి ఉంటుంది, లక్ష్మీ అష్టోత్తరం తర్వాత ఫలశ్రుతి ఉంటుంది, ఇది చేస్తారని. సో ప్రతివాడు న్యాచురల్గా మామూలుగా అభ్యర్థన ఉంటుంటే ఎస్ ఇది చదివితే అది వస్తుంది కదా అని, అంటే భోక్తృత్వ భావంతో పెడతాం. అది కాకుండా ఒక కర్మగా నువ్వు పెట్టుకున్నావు అనుకోండి, ఆ ఫలశ్రుతికి గురించి మనం ఆలోచించక్కర్లేదు. మనం లలితామ శాస్త్రం చదవాలి, విష్ణు సహస్రనామ స్తోత్రం చదవాలి అని అనుకుని మీరు చేసుకుని వెళ్ళిపోతే అది, కానీ ఈ రెండు వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అది కట్ చేయండి, అక్కడ మీరు ఒక ఆబ్లిక్ పెట్టండి. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే దీంతో పాటు ఒక ఫలశ్రుతి అంటే మరి ఆ గీత 18 అధ్యాయాల విషయం మరి చెప్పాలి కదా, ఇది చదవండి, చదివాక దీనికి ఈ ఉపయోగాలు ఉంటాయని చెప్పి 9 శ్లోకాల వరకు చెప్పారు. ఉన్నాయి 10 నుంచి 15 వరకు అసలు భగవంతుని ఆ ఆదరణ అనండి, ఆ అనుగ్రహం అనండి, ఆ ఆశీర్వచనం అనండి, ఆ తాపత్రయం అనండి, అది ఉంది అక్కడ 10 నుంచి 15 వరకు. ఆ తర్వాత మళ్ళీ 2 వచ్చి చివరికి 2వ శ్లోకం ముందు 21 దగ్గర గీతా మహాత్యం చదవండి, తప్పక చదవండి. అది చదవకపోతే ఈ 18 అధ్యాయాల పారాయణ వేస్ట్ అని కూడా చెప్పారు. మరి ఎందుకు గీతా మహాత్యంలో ఆయన అంత ఇదిగా చెప్పారు? అందుకనే చదవమన్నారు. ఫలశ్రుతిగాను చెప్పారు, తర్వాత మనకి చక్కగా సౌలభ్యాన్ని కల్పించారు. మనకి ఈ 10వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు చక్కని సౌలభ్యాన్ని చెబుతారు. అది ఏమిటి? మనకు ఉన్నాయి, మనం ముందు 9 శ్లోకాల్లో అవి మన మంచి జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానస. 18 అధ్యాయాలు యోష్టాదశ నిత్యం నరో నిశ్చల, సారీ క్షమించండి, ఇంకా సంధించండి, మరి కంటిన్యూ యోష్టాదశ నరో నిశ్చల మానస వచ్చేసింది ఎవరికి వచ్చేది. ఈ జ్ఞాన సిద్ధిని లేకపోతే ముక్తి ముక్తమా అని చెప్పారు. దానికి ఓకే, నేను తాత్పర్యంగా చెప్తాను. 18 అధ్యాయాలు చదివితే నీకు నిశ్చలమైన మనస్సు వస్తుంది. బాబుజీ మనకు ఎన్నోసార్లు చెప్పారు, నీ మనస్సు నిశ్చలమైనప్పుడే, ఒక్క క్షణమైనా నీ మనస్సు నిశ్చలమైతే వారి పాదధూలు తీసుకుని నేను పెట్టుకుంటాను. అది మనం అంతా ఒక్క క్షణం ఉండదు, అక్షణం కూడా ఉండదండి, ఆ క్షణంలో మళ్ళీ అరక్షణం చదువుతుంది. ఇది ఈ 18 అధ్యాయాలు కనుక నిశ్చలమైన మనస్సు అంటే అంత కష్టమో మనకు తెలుసు, ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. లేకపోతే గురుదేవులు ఆ మాట చెప్పరు, మీ మనస్సు ఒక్క క్షణం నిలిస్తే మీ పాదధూళిని నెత్తి మీద పెట్టుకుంటాను అని చెప్పారండి. అంటే అది ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. అటువంటిది 18 అధ్యాయాలు చదువుకుంటే నీకు వస్తుంది అని చెప్పారు. తర్వాత ముక్తి వస్తుంది, ముక్తి తర్వాత పైకి వెళ్ళొచ్చు, మోక్షం వస్తుందని చెప్పారు. ఇప్పుడు నాలాంటి వాడు ఉంటాడు, 18 అధ్యాయాలు కష్టం సార్ అంటాడు. మరి ఏం చేస్తారు తెలుసు, కలియుగంలో ఇది జరగబోతుంది అని కృష్ణుడికి తెలుసు. అందుకనే అది మీకు 18 అధ్యాయాలు మొదలు చెప్పేశాక ఆ మిగిలినవన్నిటికీ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వచ్చారు. ఆ తగ్గించుకుంటూ రావడం ఎలా తీసుకొచ్చారు? మనకి వీలుగా ఉంటే కనీసం నువ్వు అంత చేయకపోతే చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు అదివేళ చదవలేకపోతే ప్రతి అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకుని ఆఖరి శ్లోకం చదువుకో, ఆఖరి పాదం చదువుకో. 700 శ్లోకాలు ఉన్నాయి కదండి మనకి. ఇవి చేసుకుంటే అంటే పాఠే అసమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరే తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. లభతే నాత్ర సంశయ క్లియర్గా చెప్పారు, అండర్లైన్ చేసుకున్నారు బాబుజీ అన్నట్టుగా. నీకు ఏ సంశయం లేదు, ఒక గోదానం చేసినంత ఫలితం లభిస్తుంది. గోదానం ఏంటంటే ఈ రోజులో ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఇచ్చేస్తారు, అది వదిలండి, అది మన కలియుగ ప్రభావం. అది గోదాన ఫలితం అని తెలియాలంటే మన పురాణాలు కానీ మీరు తెలుసుకుంటే రిఫర్ చేసుకుంటే తెలుస్తుంది. గోదాగన ఫలితం మన రామంగాని అడిగితే క్లియర్గా పూజ చేస్తారు, మనకు ఆ టైం ఉండాలి ఆయన అడగడానికి. ఆ గోదాజనం ఆ గోవులు దానం చేస్తే ఉన్న లాభంలో చెప్పాడు. ఇది నీకు రాలేదు. త్రిభాగం పఠమానస్తు, కనీసం వన్ థర్డ్ అంటే, వన్ థర్డ్ అంటే ఆరు అధ్యాయాలు, ఆరు అధ్యాయాలు చదివి త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. అంటే ఆ రోజుల్లో మనం ఆ యుగంలో మాట నేను చెప్తున్నాను, ఆయన ఆ దృష్టిలో పెట్టుకునే చెప్పారు. గంగ స్నానానికి వెళ్ళాలి అంటే ఎక్కడో ఉన్నవాడు ఇక్కడి నుంచి నంబూరు నుంచి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళేవారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు పట్టదో ఎన్ని నెలలు పడినా తెలియదు, మీరే ఊహించుకోవచ్చు. గంగా స్నానానికి ఎందుకు పెడుతున్నాడు, ఇంత దూరం వెళ్ళి గంగలో మునిగితే నీకు పాపాలు పోతాయి. మళ్ళీ అక్కడ భక్తృత్వం వచ్చేసింది. గంగా స్నానం చెయ్యాలి అన్నోడు అది వేరే విషయం, ముక్తి ఏమీ కాల్పడవచ్చు. మరి ఈ రోజుల్లో అంటే మనలాంటి వాళ్ళు ఏమంటారు, ఏముందండి ఏమంటే విజయవాడ నుంచి డైరెక్ట్ బనారస్కి ఫ్లైట్లు ఉన్నాయని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ఒక అడుగు వెనకేస్తాం. సో ఆయనకి తెలుసు ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఈ ఫ్లైట్ కేసులు ఉంటాయని. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభే, 1/6 మూడు అధ్యాయాలు చూడండి స్వామి ఎలా కిందకు వస్తున్నారో మనకి తగ్గట్టుగా, అంటే కలియుగానికి తగ్గట్టుగా ఆయన వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది మనం పెట్టుకోవాలి, మొదటిదంతా రెండోదంతా మూడోదంతా మనం వచ్చేసరికి ఎప్పుడు వస్తుంది, మనం వచ్చే చివరికి వస్తుందండి. అక్కడికి వచ్చేసరికి మూడు అధ్యాయాలు చదివితే షడంశం జపమానస్తు సోమయాగ ఫలం పది. సోమయాగం చేయడం అంత ఈజీ అండి, మనకి మూడు రోజుల్లో ఆరాధన తర్వాత రామంగారి పుణ్యం రామంగారి త్వచ్చు వచ్చిన తర్వాత మనం యాగం చేసుకున్నాం, ఒక దర్భ వేసుకున్నందుకు కదా తాపత్రయపడిపోతాం మనం. అంటే యాగంలో ఫలితం రావాలి అనేది చుట్టుపక్కల తిరిగే వాళ్ళు వేసుకుంటారు. సో అది అది జరుగుతోంది, ఇది కూడా ఈజీగా ఉంది కదండి. సోమయాగం చేయబోతే రామంగారు చేయించేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ మూడు అధ్యాయాలు కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం. ఏకాధ్యాయంతియో నిత్యం పటే భక్తి సంయుత రుద్రలోకం అవాప్నోతి గణుభూత్వాప స్వేచ్ఛికం. ఒక అధ్యాయం చదవంటారా, ఒక అధ్యాయం 20, అది ఎవరైనా ఒక అధ్యాయం చదవంటే ముందే నేను భక్తి యోగం తీసుకుంటాను, అందులో 20 శ్లోకాలు 22 శ్లోకాలు ఉంటాయి. అందుకనే మనకి బాబుజీ 22 శ్లోకాలు చదివిస్తున్నారు మాకు, కనీసం భక్తి యోగం. ఆ భక్తి యోగాన్ని పట్టుకోవడం వల్లనే సంస్కృత క్లాసులు మొదలుపెట్టినప్పుడు మాతాజీ వర్ణారు ముందు భక్తి యోగంతో మొదలెట్టండి, ముందే సాంఖ్యయోగంతో మొదలెడితే కష్టం. ఇది అమ్మ అనుగ్రహం, విషయం తెలుసుకోవాలి అంటే వారి తాపత్రయం చూడండి. అంటే చూడండి నేను చెప్పగలను, నా అంతా నేను లోపలికి క్వశ్చన్ వేసుకున్నమాట. అమ్మ తాపత్రయం చూసి మనం నేర్చుకోపోతే ఎందుకు అన్నది. భక్తి యోగంలో ఏకాధ్యాయంతి నిత్యం పడతే భక్తి రుద్రలోకం అవాప్నది, ఏమీ లేదు నీకు. రుద్రలోకంలో శుభ్రంగా గుణభూత్వాప శేచ్చిరం మొత్తం వాటితో హాయిగా డబ్బు డబ్బులు కొట్టుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నాకు పర్సనల్గా ఒక మాట అయిందండి, ఓంకార క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాదండి ఒక 15 ఏళ్ల క్రితం, తెల్లవారుజాను 3:30 అక్కడ భస్మం వచ్చేది ఎక్కడ శ్మశానం నుంచి, ఆ ఫ్రెష్గా వచ్చే భస్మం. ఈరోజు కూడా అదే చేస్తారు వాళ్ళు, ఆ భస్మంతో ఆయనకి భస్మ అభిషేకం ఉంటారు చేయిస్తారు, అది ఈ రోజుకి చేస్తారు. అప్పుడు మగవాళ్ళనే ఎలా చేసేవారు, స్త్రీలని బయట నుంచి కూర్చోమనేవారు. అక్కడ వెళుతున్నప్పుడు అండి నాకు అస్సలు ఐ నెవర్ డిజైర్ ఎనీథింగ్ లైక్ దిస్, నాకు అసలు తెలియదు. ఒక గుడికి వెళ్ళాలన్నా ఏం పర్వాలేదు ఇక్కడి నుంచి చేసుకుంటామని ఆ ఉద్దేశం ఆరుగు చేసుకుంటాను, కానీ పూజ పెట్టి గురించి నేను ఈ రోజుకి అలాగే ఉన్నాను అనిపిస్తాను, అలాగే ఉన్నాను. నా ఒక్కడ స్వామి దగ్గర కూర్చుని అన్న కాసిన ఒళ్ళు పెట్టుకు దగ్గర పెట్టు కూర్చుంటే చాలా అనిపిస్తుంటుంది అంతే, లేకపోతే ఏదైనా కార్యక్రమం వెళ్ళిపోతే మాకు. అటువంటిది నేను అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాల్లో భస్మాభిషేకం అవుతూ ఉన్నప్పుడు ఒక అరగంట నుంచో పెడతారండి అక్కడ మనం నుంచుంటాం అంతే, వాళ్ళు 12 మంది ఏకాదశి రుద్రుల్లాగా ఆ డమడమ రావాలతోటి ఆ గంటలతో చేస్తుంటే ఒక్క క్షణం అనిపించింది మనం కైలాసంలో ఉన్నావా అనిపించింది. ఆ భావన తెప్పించడం కోసమే గురుదేవులు నన్ను అప్పుడు పంపించారు మా గురుదేవుల పాదాల దగ్గరికి. మన మనస్ఫూర్తిగా నేను అప్పుడు లేను, అది వారి అనుగ్రహం ఇప్పుడు తీసుకొచ్చారు. 2003 ఎప్పుడో ఆ టైంలో జరిగిందండి అది. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అనిపించింది ఆహా ఇలా ఉంటుందా అని చెప్పేసి. అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని స్వామి అప్పుడప్పుడు మనకు చెప్తూ ఉండారు. పుణ్యక్షేత్రాలు అన్నీ ఇక్కడే ఉన్నాయని కూడా స్వామికి చెప్పారు. అది నీ ఆలోచన, నీ స్ఫురణ బట్టి ఉండాలి. సో రుద్రలోకం అవాప్నోతి, నీకు ఆ ఫీలింగ్ రావడానికి ఒక్క అధ్యాయం చదవండి రా అన్నారు. అయ్యి బాబాయ్, అధ్యాయం ఇది కూడా చదవలేం, దానికి అయ్యా నేను చదవలేనండి అన్నారు. ఏకాధ్యాయంతి యోన్నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకం, అది అయిపోయింది కదా, ఇంక ఇలా కాదురా అంటే వచ్చాడు. 10 శ్లోకాలు చదవరా, 9 శ్లోకాలు చదవరా, 8 శ్లోకాలు చదవరా, 7 శ్లోకాలు చదవరా, 6 చదవరా, వీటన్నిటికీ చెప్పుకుంటుందా, 5, 4, 3, 2, 1 ఒక శ్లోకం చదవమన్నారు. అది అవదు. దానికి ఆయన ఏం చెప్పారు, అది ఇవి చదువుకుంటే నీకు డైరెక్ట్గా నువ్వు ఏది చెయ్యాలన్న నీకు ఒక ఆత్మ సాక్షాత్కారం అంత లెవెల్ ఆయన ఇచ్చారు మనకి వెళ్ళడానికి. ఒక శ్లోకంలో ఒక పాదం చదవండి అన్నారు. ఈ మాటకే నేను చెప్తాను, ఒక పాదం చదవండి అంటే అర్ధ శ్లోకం, ఒక శ్లోకం కాదు అర్ధ శ్లోకం. అర్ధ శ్లోకం అంటే శ్లోకంలో 2 పాదాలు ఉంటాయి కదండి, ఒక పాదం. ఈ ఎందుకు చెప్పారు, ఏమిటి ఎంత బేరం ఆడిస్తున్నారు ఒకరికొకరికి, కృష్ణుడికి అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక శ్లోకంలో అర్ధ శ్లోకంలో ద్వౌత్రీ రేఖం తదర్థం వా, అక్కడ అర్ధ శ్లోకంలో ఇప్పుడు చెప్తారు అర్ధ శ్లోకంలో ఎందుకు ఒక అర్థ కూడా ఎందుకు చెప్పారు, ఏమిటి ఇది చదివాక అది అర్థం చేసుకుంటే మనకి తెలుస్తుంది అసలు ఎందుకు ఆయన అన్నారు 18 ఎందుకు చదవమన్నారు. ప్రతి దానికి మీకు ఇచ్చారు, ఎక్కడ పరబ్రహ్మం దగ్గరికి తీసుకువెళ్ళే రిజల్టే మనకి ఇచ్చారాయన, ఆ ఫలితాన్నే ఇచ్చారాయన. ఇప్పుడు మీరు అది తీసుకుంటే అంటే మీకు ఒక విధంగా చెప్పుకోవాలంటే అర్ధ శ్లోకంలోనే తీసుకున్నాము, ఒక శ్లోకం తీసుకుందాం. సరిగ్గా చెప్పాల్సిన టైంలో మర్చిపోయినది, ఇది భక్తి యోగంలోనే ఉంది. అది న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్యస్సమే ప్రియ. ఎవరైతే న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్యస్సమే ప్రియ, ఎవరైతే అధికం ఉత్సాహం లేకుండా ఉంటాడో, అధికంగా ఉత్సాహం పడడం అంత సంతోషపడ్డం, ఎవరైతే ద్వేషం లేకుండా ఉంటారో, దీనికి నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, నా సోచతి ఆలోచించకుండా ఉంటాడు, నా కాంక్షతి దానికి కావాలి అనుకోకుండా ఉంటాం. మొదటి పాదం, తర్వాత శుభ అశుభ పరిత్యాగి భక్తి మాన్యస్యమే ప్రియ. ఈ 6 లక్షణాలు, ఈ 5 లక్షణాలు ఎవరైతే ఉంటాడో వాటికి నాకు ప్రియమైన వాడు అని. భగవంతుడికి ప్రియమైన వాడు అంటే మనకి ఎంత ఆనందం అండి. మాతాజీ వరకు మనం నన్ను చూసి నవ్వితే మనం ఎంత ఆనందపడిపోతాం, మన అందరికీ తెలుసు ఈ ఎక్స్పీరియన్స్. బాబుజీ ఉన్నప్పుడు, నేను బాబుజీ ఉన్నప్పుడు ప్రారంభం ఉన్నాను, వెళ్ళలేదు స్వామి దగ్గరికి. కానీ ఇప్పుడు మాతాజీతో ఆ బాబుజీ అనుభవాలన్నీ అందిస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఆ ఒక్క భగవంతుడు ఇస్తున్నాడు అంటే దానికి ఏమిటండి, చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. ఇప్పుడు ఒక గర్భదరిద్రుడు ఉన్నాడండి, భార్య సతాయిస్తుంది, ఏమిటి అని చాలా మన పుణ్యగాథల్లో, మన నీతిప్రద గాథల్లో మనం చదువుకున్నది, భార్య సతాయిస్తుంది, ఏమిటి మీరు ఎలా పెడుతున్నారు ఎలా పెడుతున్నారు, కుచేలున్నైతే వాళ్ళు ఆవిడ బుజ్జగించి పంపించింది తప్ప ఇంకోళ్ళు అయితే ఏం వెళ్ళండి ఆయన దగ్గరికి ఎడితే పనిచేస్తుంది కదా అని. పోతన మాచల వారి దగ్గరికి వస్తారు, ఆ కథ కూడా జరిగింది, ఏమిటి ఎలా ఉంటారని చెప్పేసి. దాని తోడుగా శ్రీనాథ మహాకవి వీళ్ళందరూ వీళ్ళు ఎక్స్ట్రా ఫోర్సెస్ వలన పోతనామాచలు ఆయన చెల్లించలేదు. అదే ఈ లక్షణాలు ఆయనలో ఉన్నాయి చెప్పచ్చు. వీడు గర్భదరిద్రుడు వెళ్ళాడు, ఆవిడ పోవడం సరే వెళతాను లేవే ఎక్కడికి ఎక్కడికో దొరుకుతుందని చెప్పి వెళ్ళేసరికి నదీ స్నానానికి వెళ్ళాడు ఆయన. వెళుతున్నప్పుడు 2 లంక బిందులు కనపడ్డాయి, ఆ బిందులు ఓపెన్ చేయగానే కొంతమంది పాములు వస్తాయి, అవి కూడా ఉన్నాయండి. సో అది తీసుకునే వజ్రాలు వైడూరాలు మణిమణి మాకులు అన్నీ ఉన్నాయి. అక్కడ ఇక్కడికి వెళ్ళేసరికి అంతగా చూడగానే, నార్మల్గా చూడగానే ఏమవుతుందండి, నాకు 10 రూపాయల నోటు పెడితేనే దరిద్రం కానీ ఆహా అనుకుంటాం మనం. అటువంటిది అంత వెళ్ళేసరికి మనకి ఏమవుతుందండి, విషయం మహా ఆనందం వస్తుంది. అది చూసినప్పుడు నీ మనసు చంచలకున నభుష్యతి. కానీ వాడు ఎక్కడో శాస్త్రంలో చదువుకున్నాడు ఇటువంటివన్నీ నువ్వు జరుగుతున్నప్పుడు ఈ డబ్బులు ధనం ఇవన్నీ వాటి గురించి కాంక్షించకరా, ఇస్తే దారిలో తోసేసి అని ఎక్కడో పురాణాల్లో చెప్పింది విన్నాడు ఆయన. అందువల్ల ఇది చూడగానే నా ద్వేష్టి దాన్ని చేతనించుకోకు. నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి, నాకు వెడుతున్నప్పుడు నువ్వు అయ్యో ఇది నాకు వచ్చింది తీసుకుందాం లేదా ఇంకా దాని గురించి అంటే నీ మనస్సుని ఎంత కంట్రోల్గా పెట్టాలి అనేది నేను చెప్పాను. నా శోచతి నా కాంక్షతి, అసలు నాకు కావాలి అని కూడా అనుకోకు. ఆవిడ చెప్పింది వెళ్ళావు వస్తే వస్తుంది అది. అంటే ఇదండి స్థితప్రజ్ఞ లక్షణాలు. ఆయన రెండు స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ఆయన కర్మయోగంలోనే ఆయన ప్రశ్న వచ్చింది అర్జునుడి నుంచి, స్థితప్రజ్ఞ కా భాష అని ఆయన అడిగారు. ఆయన స్థితప్రజ్ఞలు ఉండవలసిన లక్షణాలు ఏంటని అక్కడ చెప్పుకొచ్చారు. కానీ అది అర్థం లేదేమో వీడికని చెప్పి మళ్ళీ వాడికి ఇటువంటి చెప్తున్నాయి. భక్తి యోగంలో వచ్చాక కూడా 12 అధ్యాయం వచ్చేసరికి కూడా చెప్పారు. నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి, ఆ స్థితిలో ఉండే నిశ్చలమైన మనస్సు. ఇది కనుక నువ్వు ఒక అర్ధభాగం చదివితే నీకు నిశ్చలమైన మనస్సు ఇస్తానని చెప్పాడు భగవంతుడు చెప్పాడు. ఇంతవరకు పోయి ఇంతవరకు వెళ్ళక్కర్లేదు మనకి ఒకటో వాళ్ళైన. కానీ ఒకటో పాదానికి వెళితే ఇంకొకటి చెప్తాను. ఇది మనం అందరూ ఆచరించగలిసి అందరూ ఆచరించి, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. శుభ అశుభ పరిత్యాగి. ఇప్పుడు ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందండి, ఒక పెళ్ళి అనుభవం లేకపోతే ఒక పిల్లలు మనవడు పుట్టాడో మనవడు పుట్టాడో ఆనందపడిపోతాం. మరి అదే ఆనందం అశుభం జరిగితే, నేను అలా అన్నాం కాదు, అశుభం కూడా జరుగుతుంది కదా మనకి. అశుభం జరిగినప్పుడు కూడా శుభం జరిగినప్పుడు కూడా నీ మనస్సు ఎలా పెట్టుకోండి. దీనికి నేను డైరెక్ట్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఏకనాథ మహారాజు గురించి నేను ఇవ్వట్లేదు, మరో స్వామి స్వామీజీలు చాలామంది ఉన్నారు, లేకపోతే సమర్థ రామదాసుని నేను పెట్టట్లేదు, భక్త దుఃఖారాముని పెట్టుకోవట్లేదు, ఏమీ పెట్టుకోకలేదు. ఆ యుగాలు ఆ సంవత్సరాలు నేనే ఉంటాయి. మన ఈ కలియుగంలోనే దశాబ్దాలు కాదు శతాబ్దాలు కాదు కొన్ని సంవత్సరాలు కొన్ని ఫ్యూ డికేట్స్ మనకు అందరు పరశురామే గారు ఉన్నారు. మనందరికీ మనం వారితో తెలిసిన వారందరికీ తెలుసు. కానీ మన అలాంటి వాళ్ళు చదువుకున్నాక స్వామి సద్గురునాథుని దివ్య చరిత్ర చదువుకుంటే అందులో ఒక చోట కందర్ప పరశురామయ్య గారిని ఇచ్చారు. వారి ఇంట్లో వారి అబ్బాయి కాలం చేశారు. అప్పుడు వెళితే ఎప్పుడైనా రాత్రి 1 గంట 12 మధ్యలో అర్ధరాత్రి పోయాడు ఆయన. ఆ సమయంలో నార్మల్గా కొడుకంటే చెట్టంత కొడుకు అంటారు కదండి, ఏడుపులు ఉంటాయి కదా. ఆ ఏడుస్తున్నప్పుడు ఆయన మరి ఎంత ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా కఠినం చేయాలి, మనస్సును కఠినం చేయాలి. ఆయన చెప్పి మీరు గట్టిగా ఏడవకండి, ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర భంగం అవుతుంది. ఈ రోజుల్లో గుండె మీద చేయి వేసుకుని చెప్పుకుందాం మనం, ఎవరు ఆ మాట అనగలరు? తిడతారు మన వాళ్ళు పవయా పిచ్చబడని చెప్పి కొడతారు కూడా. కానీ ఆయన ఆ రోజుల్లో ఆయన అలా చేశారు, అలా పెట్టారంటే ఆయన మనకి ఎగ్జాంపుల్ అండి కందర్ప పరశురామి. అందుకనే ఆయనకి స్వామి జ్ఞానపుత్రుడిగా లభించాడు, ఆయన జ్ఞానపుత్రుడిగా ఆయన స్వీకరించుకోగలిగాడు. ఆ సంస్కార బలం, ఆ సంస్కారాన్ని మనం మనకి లేకపోయినా కనీసం ఈ సందర్భాలను మనం గుర్తు తెచ్చుకుంటూ పెట్టుకుంటూ ఉంటే శుభాశుభం ఓకే టేక్ ఇట్. దీన్ని చాలామంది మహాత్ములు చెప్తూనే ఉన్నారు. ఏమని యాక్సెప్ట్ ఇట్, ఎందుకంటే ఏది జరిగినా ఇది మనకి అన్నీ చెప్తూనే ఉన్నారండి. మనకి అన్ని పెద్దలు చెప్పారు అంతా మన మంచికి. భగవద్గీత కూడా పెద్ద మహాత్ములు డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పారు. అది వారు చెప్పింది ఏది జరిగిందో అదే మంచిదే, ఏది జరుగుతుందో అదే మంచిదే, ఏది జరగబోతుందో అది కూడా మంచిదే. అది మనం వింటున్నా కానీ ఆచరణలో పెట్టుకుంటే, ఇది నేను కొన్ని కొన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటే జరిగే ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఇంతవరకు చెప్పాల్సి వచ్చింది. అంతకంటే వేరే లేదు. భగవంతుడు ఎప్పుడు కరుణామయుడండి. బాబు చెప్పినట్టుగా స్వామి ఎప్పుడూ మన చెట్టు ఉంటారు మనకి, మనకి ఇదే ప్రాబ్లం లేదు అది. కానీ మనం ఎంతవరకు అది ఆచరణలో పెట్టుకుంటే అంత ఈజీగా వస్తుందండి. నేనే చెప్తున్నాను, ఈ 2-3 నెలల్లో ఆ భగవద్గీత క్లాసుల్లో మొదలెట్టు కొన్ని కొన్ని అధ్యాయాలు చదువుకుంటుంటే భగవద్గీత విషయం తెలుస్తుంది. ఇది తెలియడానికి ఇంకా ముందుకు పెడుతూ పోవాలంటే ఇది కేవలం యువర్ పర్సనాలిటీ మేనేజ్మెంట్కే హెల్ప్ చేస్తుందండి, ఇందులో ఏం లేదు. అదే కదా భగవంతుడు కోరుకుంది, ఒక మనిషిగా పుట్టినప్పుడు. అందుకని మన సనాతన ధర్మం గురించి, హిందూ మతం కాదు ఇది, హిందూ ధర్మం. ఈ ధర్మం ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఈస్ బోర్న్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ భూమి మీద ఎవరు పుట్టారో ప్రతి వాటికి, ప్రతి జీవికి, వాటికి జంతువులకి వాటికి వీటికి అంతరింద్రియాలు లేవు కనుక మనుషులకు ఇచ్చాడు కనుక అది ఉపయోగించుకుని అది ఫాలో అవ్వండి అని చెప్పారు. అందులోతే వేదాల్లో ఎందుకంటే మొహం కొడుకున్నప్పుడు పందుంపులతో ఎలా తవ్వుకోవాలి ఎంతసేపు కోవాలి అవన్నీ వేదాల్లో చెప్పాల్సిందంటే ఇది బయట వాళ్ళు వెంట పిచ్చి వాళ్ళు అంటారు. కానీ ఆ బయట వాళ్ళే ఇప్పుడు జర్మనీలో కానీ ఫ్రాన్స్లో కానీ లండన్లో కానీ బ్రిటన్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఇందరూ వీళ్ళందరూ నౌ దే ఆర్ జస్ట్ కమింగ్ టు ది సనాతన ధర్మం. ఎవ్రీబడి ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ దే అండర్స్టాండ్ వాట్ ఇస్ గాడ్. ఈరోజు ఇండియా వెంపు మనకి ఎందుకు వస్తుంది అంటే ఆ సనాతన ధర్మ విలువలు తెలిసి మెల్లిమెల్లిగా వస్తున్నారు. మన సౌత్ ఈస్ట్ కంట్రీస్ పెడితే దే ఆల్రెడీ ఎంబ్రేస్డ్ ఇట్. కానీ మనం ఎందుకు పెట్టుకోలేదు అన్నది మనం అదృష్టంగా మనం ఈ ఆశ్రమంలో ఉన్నాం. బాబుజీ బోధల మధ్యలో మనం ఎన్నో ఓలలాడాం, అమ్మ బోధల్లో ఓలాడుతున్నాం. ఇది అర్థం చేసుకుని మనం ఈ పద్ధతుల్ని మనం ఎంతవరకు ఆకలింపు చేసుకుని ముందుకు వెళ్తాం. మళ్ళీ స్వామిని అడగాల్సి వస్తుంది ఆ శక్తిని భక్తిని మాకు ప్రసాదించమని. ఆ శక్తిని మనం తెచ్చుకోవాలి ఇచ్చారైనా దట్ ఎనర్జీ ఐఎమ్ నాట్ యూటిలైజింగ్ ఇట్. ఎక్కడెక్కడో అగ్గిపెట్టలు పెట్టి పెట్టేస్తున్నాను అంతే. బట్ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్, గుర్తు తెచ్చుకోవాలి. ఆ గుర్తు తెచ్చుకోవడానికే ఇన్ని ఉపన్యాసాలు. అమ్మ బాధ వస్తుంది అంటే బాబుజీ బాధ వస్తుందంటే మనకి అన్ని నిక్షిప్తం చేసి పెట్టండి. నా ఉద్దేశంలో అయితే మనకి బాబూజీ దివ్య స్మృతులు 12 భాగాలు కానీ బాబూజీ బోధ కానీ అసలు ఆ 12 తీసుకుని ఒకటే తీసుకోండి. అది చెప్పారు కదా కృష్ణుడు చెప్పాడు కదా 18 చాలకపోతే 6 ఇన్ని పుస్తకాలు ఎంత వాంగ్మయాలు ఏమీ అక్కర్లేదండి. మన ఆశ్రమంలో చదువుకోవాలంటే 10,000 పుస్తకాలు ఉన్నాయండి, 10,000 ఒకటి రెండు కాదు. ఆ వాంగ్మయంలో వాణి అక్కడ భగవద్ కానీ ఇది గురువాణి, గురువాణే మనం తీసుకోవచ్చు. అందరూ మన మహాత్ములు వీళ్ళందరూ వేశారు. అవన్నీ రాసుకుని మనం చదువుకుంటే మనం ధన్యులు అవడానికి ఎంతవరకు అవుతాం వారి నిర్ణయం, కానీ మనం మాత్రం ఆనందంగా జీవితాన్ని మనం ముందుకు వెళ్ళచ్చు. ఒక్కటే ఆఖరమాట చెప్పేది, ఇది నాట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఓన్లీ. అందులో చెప్పింది ఈ భగవద్గీత, అందుకనే భగవద్గీత ఇస్ ఓన్లీ బైబిల్ ఫర్ అస్. అది చిన్నవాళ్ళకి ఎట్ ద ఏజ్, అంటే ముకుందు లాంటి వాడు పట్టుకున్నాడు అంటే మనం పట్టుకోలేమండి. 30s, 40s, 20s, 30s, 40s లో పట్టుకోలేము మనం. ఈజ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళ అబ్బాయి చక్కగా వెల్ స్ట్రక్చర్డ్గా చక్కగా చెప్పుకొచ్చాడు అంటే అమ్మ మనకి చూపిస్తున్నారు, ఒరే వాళ్ళు చదువుకున్నది మిగిలిన వాళ్ళు కూడా పట్టుకోండి. ఇది ఎప్పుడూ నేను రిటైర్ అయ్యేపాక చదువుకున్నానంటే మాత్రం నా అలాగే అయిపోతాడు. లేత వయసులో పట్టుకుంది, లేట్ వయసులో పట్టుకున్నా ఆ లేట్ వయసు ఎక్కడ పెడుతుందో మనకి తెలియదు. జై గురుదేవు.
తలను శిఖిపించమది విందు.